భ్రష్టస్య కావాగతి. ఓసారి ఒక సన్యాసి భిక్షుకుడు మాంసం తింటూ కనపడ్డాట. ఏది ఇలాంటి ఒక పుణ్యాత్ముడికి ఆయన తెల్లబోయి, భిక్షో మాంస నిషేవణం ప్రకురుషే. ఏమయ్యా భిక్షుకుడా, మాంసం కూడా తింటున్నావా అంటే, తత్రాపి మద్యం వినా. మద్యం తాగుతున్నానండి, మరి తాగేటప్పుడు మాంసం తినకపోతే ఎలాగండి, మద్యం లేకపోతే మాంసం ఎందుకు తింటానండి అన్నట్ట. మద్యం చాపి తవ ప్రియం. ఓరి దుర్మార్గుడు కూడా మాంసమే తింటున్నావా అంటే, దాంతోపాటు మద్యం కూడా అన్నావు, మద్యం కూడా నీకు ఇష్టమేనా అన్నట్ట. అప్పుడు వాడేమన్నాడు, అవునండి మద్యం కూడా, అది కూడా వేశ్యా వినా, వేసి లేకపోతే నేను మద్యం తాగనండి అన్నాడు. ఏమిటి మాంసం తింటున్నావా అంటే మద్యంతో కలిపి అంటావు, మద్యం ఇష్టమా అంటే వేసి పక్కన ఉండాలంటావు, అంటే పక్కన ఈ భోగం స్త్రీ కూడా ఉండవలసిందేనా అంటే, అబ్బే అది కూడా ఎల్లప్పుడూ ఎదుగుంటుందండి. దొంగతనానికి వెళ్ళినప్పుడు మాత్రమే, దొంగతనానికి వెళ్ళి డబ్బు సంపాదించినప్పుడు మాత్రమే వేశ్యా గృహానికి గడతాను, అప్పుడు వేశ్యతో కలిసి కళ్ళు తాగుతాను, తాగేటప్పుడు మాంసం తింటానన్నట్ట. చౌర్యం చాపి తవ ప్రియం. ఓరి దొంగతనం కూడా ఉందా అంటే, దొంగతనం కూడా ఎప్పుడు పెడితే ఎప్పుడు ఏంటండి, ద్యూతం జోదం ఆడేటప్పుడు దానికి డబ్బులు ఉండవు కదండి, అందుకని దొంగతనం చేస్తానన్నట్ట. చిట్ట చివరి ఆ శ్లోకంలో భ్రష్టస్య కావాగతి. భ్రష్టుడు ఇంతే, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒక వ్యసనం మొదలైతే ఇంకోటి ఇంకోటి అలా వస్తూనే ఉంటాయి. మొదలు పెట్టామంటే వ్యసనములు అన్నీ పట్టుకుంటాయి. ఇక ఈ ప్రపంచంలో దుర్వ్యసనములు పట్టుకున్న ఈ దుర్మార్గురాలు, నా మొగుడేమో దొంగతనానికో ఇంకో దానికో పోయాడు, ఇంటిలో నన్ను వదిలిపోయాడు, ఇప్పుడు అర్ధరాత్రి పూట కాస్త మళ్ళీ మత్తు దిగింది, ఈ మత్తు ఉండాలి చిత్తుగా తాగాలనుకున్నది, అందుకని వెంటనే ఏం చేసింది, కొండ దగ్గరికి వెళ్ళింది, ఓ రెండు మూడు ముంతలు గడగడ తాగింది. ఒక స్థాయి దాటి తాగడం మొదలెట్టాక మత్తు ఎక్కట్లేదట. ఏ రెండు ముంతలు వచ్చుకున్నా నాకేం మత్తు ఎక్కట్లేదు అని మళ్ళీ ఇంకో మత్తు వచ్చుకుందిట. ఇప్పుడు దానికి తెగ తాగాక మాంసం తినాలనిపించింది. ఇంట్లో ఉన్న కుండలన్నీ వెతికితే ఇంట్లో ఏ కుండలోనూ రవ్వంత కూడా మాంసం దొరకలేదు. ఈ మద్యం తాగిన దానికి కాక పుట్టి మాంసం తినాలనే కోరిక పెరిగిపోయి పెద్ద కత్తి ఒకటి ఉంది వాడి ఇంట్లో, ఆ కత్తి పుచ్చుకుని దొడ్లోకి వెళ్ళింది. ఆ దొడ్లో మేకలు, గొర్రెలు, పందులు, ఆవులు, గేదెలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. వాటిల్లో ఏ మేకనో కొట్టేసి వీలుంటే కాల్చుకుని లేక ఉడక పెట్టుకుని అది ఇది కాకపోతే పచ్చికాయనే తినేద్దాం అనుకుంటూ బయలుదేరింది. దాని కర్మగాలి మేకల్ని కట్టిన చోటికి వెళ్ళక ఆవులున్న శాలకు వెళ్ళింది పాపం. అది చీకటి, తెగ తాగిన మైకం, అందుకని నిశాముఖే తమోంధేహి ఖడ్గమాదాయ సాయయో ఏకం జగాన్న గోవత్సం క్రోశంతమతి దుర్భగా. ఈ కన్ను మిన్ను గానని మైకంలో, చీకట్లో, కళ్ళు మైకంలో, ఫుల్లుగా పుచ్చుకున్న మైకంలో కత్తి పుచ్చుకొని గోశాలకు వెళ్ళింది. అక్కడ ఒక కపిల గోవు యొక్క దూడ ఉంది, అది నల్లని దూడ, పాపం చిన్న దూడ, ఈ మాత్రం ఉన్న అందమైన ముద్దుల దూడ. ఆ దూడని పటక్కన కొట్టేసింది కత్తితో, అది అంబా నరిచింది. అరవగానే దీనికి ఎందుకు అనుమానం వచ్చింది, ఇంకో దెబ్బ కొట్టేసి దాన్ని చంపేసి లోపలికి తీసుకొని చూస్తే ఆవు దూడ. ఎందుకో దానికి పూర్వపుణ్య ప్రభావం కొంత ఉందనుకుంటాను. శివశివ అందిట తెలియకుండానే. ఆవు దూడని చంపేసిన కంగారులో ఒత్తప్పుడు అది గొడ్డు మాంసం కొంత కొన్నిసార్లు తినకపోలేదు, కానీ ఇప్పుడు ఎందుకో తెలియకుండానే సా ముహూర్తం శివం ధ్యాత్వ ఆమిష భోజన లాలస భీత శివశివేత్యాహ. శివశివ శివశివ అంది, పాత సంస్కారం అంటారు దాన్ని. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయింది, చర్మం వలిచేసి ఈ కళ్ళు తాగిన కారణం చేత మాంసం తినాలని కోరిక పెరుగుతూ ఉండగా శివశివ అన్నది కాస్త శవాన్ని పట్టుకుని పీకి వంటకంగా వండేసుకుంది, మంచి దబరా గిన్నెలో వేసుకుని హాయిగా వండేసుకుంది. మళ్ళీ కళ్ళు తెచ్చుకుంది, ఈ మాంసం నంచుకుని తినేసింది. ఇలా కొంతకాలం గడిచింది. ముందు దీని ఈ ఉపభర్త, ఈ రెండో భర్త క్రమక్రమంగా వార్ధక్యంలో భయంకరమైన దగ్గు దగ్గి దగ్గి ఆయాసం పెరిగిపోయి కక్కుకుని నెత్తురు ఒక సంవత్సరం పాటు మంచం మీద పడి తీసుకు తీసుకు చచ్చిపోయాడు. భయంకరమైన మరణంట. ఈ దుర్మరణం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండకూడదని చూసేవాళ్ళు కూడా అనుకున్నారు, ఓరి బాబా అంత నరకం అనిపించి వచ్చాడు, వాడు చేసిన పాపాలు ఒకటారంట. పందుల్ని బతికొండగా మూతులు కాళ్ళు కట్టేసి వాటిని గిలగిల కొట్టుకుంటూ ఉంటే బతికొండగా కాల్చి చంపేసిన పాపాలు ఎక్కడికి పోతాయండి. అదంత ఏడ్చిన తర్వాత దాన్ని మాంసం తింటే నీకేం సుఖం, ఇంక ఇవన్నీ కష్టాలు నేనేం చేయలేను, మీరేం చేయలేరు, ఇది సృష్టి రహస్యం, ఇది భగవాన్ నిర్ణయం అనుకోండి. కాసేపు పంది పంది మాంసం తినేవాళ్ళు కూడా దేవుడు చూడమన్నాడుగా కృష్ణుడు, సునిచైవ స్వపాకేచ పండితాహ సమదర్శిన. కుక్క కుక్క మాంసం తినేవాళ్ళు కూడా పండితులు భగవంతుడే చూడాలి, మిగతావన్నీ పాపపుణ్యాలని ఆ పరమాత్మ చూసుకుంటాడు. అయితేనే చేసిన పాపాలకు వాడు క్రూరంగా చంపిన పాపానికి ఒక్క సంవత్సరం మాత్రం ఘోరమైన నరకం అనుభవించి మంచం మీద పడి మలమూత్రాలు విసర్జిస్తూ నోట్లో వచ్చి పురుగులు పడుతూ ఉంటే కంపై చచ్చాడు. వాడు చచ్చిన తర్వాత ఏమొచ్చిందో, దీని కొడుకులు 14 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయి వాళ్ళు రోగంతో చచ్చిపోయారు. అందరికీ కరోనా వచ్చిందో ఏమిటో తెలియదు, వాళ్ళు చచ్చారు. ఇప్పుడు ఇది ఏకాకిగా మిగిలిపోయింది, దానికి అప్పుడు దుఃఖం వచ్చిందిట. ఆహా, ఎంత నల్లగా ఉండేవాడు నా మొగుడు, నిగనిగలాడిపోయేవాడు. ఎండలో వెళ్ళినప్పుడు మా ఇద్దరికి ఎంతో సామ్యం మరింత కనపడేది జనాలకి. తెల్లగా నేను, నల్లగా వాడు ఉంటే యమునా గంగా కలిసి ఎడుతున్నాయేమో అనుకునేవారు జనం. అటువంటి మొగుడు చచ్చిపోయాడని ఏడ్చిందిట. అసలు భర్త చచ్చిపోతే, బంగారం లాంటి భర్త చచ్చిపోతే ఏడవలా, ఈ దరిద్రుడి కోసం ఏడ్చింది. ఇప్పుడు పిల్లలు చచ్చిపోతే ఏడ్చింది. ఇలా ఏడుస్తారంటే ఏడుస్తారండి బాబు. మనకి పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు పద్యం రాస్తాడు, నిగమ శర్మ అని ఒక పండితుడు గొప్ప వంశంలో పుట్టాడు, వాడు కట్టుకున్న పెళ్ళాన్ని ఏడిపించాడు, తల్లిదండ్రులు ఏడిపించాడు, అక్కనే ఏడిపించాడు, చివరికి వెళ్ళి పాప ఒక రైతు ఆశ్రయిస్తే ఆ రైతు పెళ్ళాన్ని కూడా, రైతు కోడలు కూడా పట్టుకుపోయాడు. ఆ కోడలు చచ్చిపోతే ఓ చండాల వాటికలో ఇంకో దాంతో కాపురం పెట్టాడు. ఇంతమంది పోతే ఏడవలేదు. ఒక రోజున ఆ చండాల వాటికలో గుడిసెలన్నీ తగలబడిపోయి ఈ చండాల స్త్రీ చచ్చిపోయింది, దాని పిల్లలు చచ్చిపోయారు. అప్పుడు వాడు ఏడ్చాడు, ఎల్లరూ ఎల్లచో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రుగాని ఓ పల్లవ పాణి ఏ పరమ పావన వంశము నమ్మి కుల్టి నీ నల్లని రూపు నిక్కమని నమ్మి ధ్రువం బదిగాక నేడు విజ్జుల్లతిగాధికాభినయ ధూర్వక మౌట ఎరుంగన కట. ఈ కడజాతి నాతికి మహిదేవుడు చిక్కెనచు నన్ రాకకు పోకకు జనపరంపర కెంపుగు చూడ్కి చూచి అంబూకృతమాచరించుటకు బుద్ధిదలంక కళంకముక్త చంద్రాకృతి మించు నీ ముఖమునందు కళంకముక్త చంద్రాకృతి మించు నీ ముఖమునందు అమృతస్థితి కాంచియుండుటన్ అని రెండు పద్యాలు అపూర్వమైన రాశాడు. ఎందుకు కొట్టారో తెలియదు, అర్థమయ్యే కొట్టారో లేకపోతే ఏదో కొట్టేయాలో కొట్టారో తెలియదు, కానీ అందులో ఒక పద్యానికి చెప్పుకుందాం. ఈ కడజాతి నాతికి, ఈ దౌర్భాగ్యురాలికి ఇహిహీ అని బాధపడుతూ ఇంతటి గొప్ప వంశంలో పుట్టినవాడు ఇరుక్కుపోయి చిక్కుకుపోయాడు దానికి అని నన్ను చూచి జనులు వీధిలోకి వెళ్ళినప్పుడు అటు పెడుతున్నా ఇటు వస్తున్నా ఎర్రని కళతో చూసేవారు. ఈ దౌర్భాగ్యుడు భ్రష్టుడురా అని ఎర్రని నేత్రాలతో చూశారంటే అర్థం ఏంటనమాట, అంత కోపంతో చూసేవారు. అంబూకృతం అంటే రెండు అర్థాలు, ఒకటి ఉమ్మేయడం, తుపుక్కును ఉమ్మేసి వెళ్ళిపోయేవారట మొహం మీద ఉమ్మలేక. రెండోది అంబూకృతం అంటే కట్టుగుడ్డలతో స్నానం చేయటం. కట్టుగుడ్డలతో ఎప్పుడు స్నానం చేస్తారు, శ్మశానానికి వెళ్ళి శవాన్ని చూస్తే శవాన్ని పట్టుకెడితే. అంటే నువ్వు చచ్చిన వాడితో సమానం రా, భ్రష్టుడికి శవానికి తేడా లేదు అని నన్ను చూచి జనులు అంబూకృతం ఆచరించుటకు బుద్ధి తలంక. ఉమ్మేసిన, కట్టుగుడ్డలతో స్నానం చేసిన నేను అసలు పట్టించుకోలేదు, డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నాను. కారణం, ఏ మత్సలేని చంద్రబింబంలో ఉన్న నీ ముఖంలో నాకు ఎప్పుడు అమృతం కనపడేది, నీ ముఖామృతం తాగి ఆనందంగా ఉన్నాను, అది నల్లగా చచ్చిపోతుంటే. అందులో అమృతం కనిపించింది వాడికి. మళ్ళీ రెండో పద్యంలో ఉన్నాడు, ఎల్లరూ ఎల్లచో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రు గాని. సాధారణంగా స్త్రీలను డబ్బిచ్చి కొనుక్కుంటారు, ఎవరైనా అందంగా ఉంటే దాని మీద కోరుకుంటే డబ్బిచ్చి దాన్ని పట్టుకుపోతారు. నేను పరమ పావన వంశము నమ్మికొంటి, నా పవిత్ర వంశమే నీకోసం అమ్మేశా, అంటే నా వంశం తగలెట్టి నీ దగ్గరికి వచ్చాను. ఎందుకో తెలుసా, నీ నల్లని రూపు నిక్కమని నమ్మి, నల్లగా ఉన్న నీ రూపం శాశ్వతంగా నాకు దక్కుతుంది, ఈ రూపం నన్ను విడిచిపెట్టదని కామోద్రేకంతో నీ వెంటబడ్డా, అది ఇవాళ దూరమైపోయింది, శాశ్వతంగా ఉంటావనుకున్న నువ్వు నాకు దూరంగా అయిపోయావు. విద్యుల్లతికాధికాభినయ దూర్వహమవుట ఎరుంగనక్కట. ఆకాశంలో మెరుపు తీగి మెరిసి ఎంతసేపు ఉంటుంది, క్షణం ఉండి మాయమైపోతుంది. అందుకే దాన్ని చెంచెల అంటారు. మెరుపు తీగే క్షణంలో మాయమైనట్టుగా నువ్వు నాకు దూరం అయిపోతావా అని ఏడ్చి తన యాలిని తలచి ఏడ్చిచ్చాడంటాడు ఆయన. తన ఆలి, తన యాలి, తనయ ఆళి కొడుకుల్ని తలుచుకుని ఏడ్చి తెచ్చాడు. బంగారం లాంటి భార్యని పట్టించుకోలేదు, తల్లిదండ్రులు పట్టించుకోలేదు, యజ్ఞములు పట్టించుకోలేదు, అక్కగారిని బావగారికి ద్రోహం చేశాడు పట్టించుకోలేదు, ఆదరించి అన్నం పెట్టిన రైతు కుటుంబానికి ద్రోహం చేసినప్పుడు ఏడవలేదు, ఇప్పుడు ఈ దౌర్భాగ్యాల కోసం ఏడ్చాడంటారు. ఇలాంటి కథలు కొన్ని విన్నప్పుడల్లా ఇలాంటి వాళ్ళు ఉంటారనిపిస్తుంది, కానీ ఉన్నారు. పురాణములలో చెప్పింది ఏది అసత్యం కాదు. నేను అలాంటి వాడిని చూశాను, ఒక 5-6 మందిని చూశాను. బంగారం లాంటి వంశాల్లో పెట్టి హాయిగా ఉన్న రోజుల్లో ఓ దరిద్రపు స్త్రీల వలల్లో పడిపోయి భ్రష్టులయ్యి చివరి రోజుల్లో పశ్చాత్తాపడిన వాళ్ళు ఉన్నారు, పశ్చాత్తాపడక చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందిని చూసుంటామండి, ఎంత ప్రపంచం తిరిగామండి. నేను ఒక్కొక్కసారి మాత్రం కన్నీళ్లు పెట్టుకునేవాడు అన్నమాట. ఎప్పుడైనా జీవితంలో కొన్ని పాపాలు చేస్తే ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం ఏంటో తెలిసిన మహాపదలకు పరిహరణంబు హరిస్మరణంబ, భగవన్ నామస్మరణమే మళ్ళీ ఆపదల నుంచి బయట పారవేస్తుంది. తప్పు చేయటమే కాక పశ్చాత్తాపం పొందాలి. ఇంకా ఎప్పుడు నేను ఇలాంటి పాపం చెయ్యను అని గట్టిగా దృఢంగా నిర్ణయించుకోవాలి. అప్పుడు లాభం ఏమిటంటే ఈ ఆపదల్లోంచి బయటపడతాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాపం చేయకూడదు. అలాగే ఈ దౌర్భాగ్యురాలు అందరూ చచ్చిపోతే అప్పుడు తెగ ఏడ్చింది. ఆ తర్వాత ఇంకా 3 ఏళ్ళు బతికిందట. పిల్లలు పోయారు, మొగుడు పోయాడు. ఆపై క్రమక్రమంగా ఒక 3 సంవత్సరముల కాలం మళ్ళీ తాను కూడా భూలోకంలో దుర్భర నరకం అనుభవించింది. తిండి లేక చచ్చిపోయింది. మంచం మీద పడితే ఎవరు రాలేదు దగ్గరికి. అదేంటో తెలియదండి, కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతారా, వాళ్ళు పట్టం చావరు. హాయిగా ఆరోగ్యంగా ఉన్నవాడు పుట్టుకుని చచ్చిపోతాడు. కొంతమంది ఆసుపత్రిలో తీసుకుని వస్తారు, ఏళ్ల తరబడి ఆసుపత్రిలో ఉండిపోతారు, కదలు లేని స్థితిలో ఉంటారు. అలాగే 3 సంవత్సరములు ఈవిడ మంచం మీద పడిపోయి ఎవ్వరూ ఆ ఇంట్లోకి రాకపోతే ఆవిడ తన మలమూత్రాల్లో తానే ఉంటూ తిండి లేక అలాగే ఆయాసపడుతూ దుఃఖిస్తూ కుమిలిపోతూ చచ్చిపోయింది. యమధర్మరాజు గారు ఆవిడ్ని యమలోకానికి పట్టుకుపోయాడు. ఘోర కఠోర క్రోర నరకాల పాలు చేశాడు. కుంభీపాకం వంటి అనేక నరకాలు అనుభవించింది. 80,000 మానవ సంవత్సరాలు నరకంలో శిక్షలు అనుభవించింది. ఏమోపి ధర్మమాలోక్య తస్యా కర్మచ పౌర్వికం నివర్త్య నిరయా వాస చక్రే చాండాల జాతికాం. యముడు అన్ని శిక్షలు పూర్తయ్యాక పూర్వజన్మ పాపం కొంత శేషం అట్టే పెడతాడు, దాన్ని కర్మశేషం అంటారు. ఆ కర్మశేషంతో భూలోకంలో ఒక చండాల స్త్రీ గర్భంలో పారవేశాడు. నిరంతరం పచ్చిమాంసం తింటూ ఎముకలు నమ్ముకుంటూ చర్మాలతో వ్యాపారం చేసే ఒకనొక విచిత్ర మనుషుల్లో పుట్టించాడు. పోని పుట్టింది అక్కడ. ఎలా పుట్టింది? పుట్టుగుడ్డి జన్మాంధ, పుట్టుకతో గుడ్డిదై పుట్టింది పూర్వజన్మలో చేసిన పాపంతో. అప్పుడు ఆవిడ ఎలా ఉండేదో తెలిసిన అండి, ఒకసారి జాగ్రత్తగా వినండి వర్ణన. జన్మాంధ అంటే పుట్టుకతో గుడ్డిది. ప్రశాంత అంగార మేచక, ప్రశాంత అంగార, అంగారం అంటే నిప్పు. నిప్పు క్రమంగా చల్లారిపోయాక నీళ్లు తల్లితే ఏమవుతుంది, బొగ్గు అంటారు దాన్ని. అలా మేచక నల్లగా పుట్టింది. ఆరిపోయిన నిప్పులు ఉంటాయే కొరకంచులు, అలా ఉంది రంగు కూడా. గుడ్డిది మరీ బొగ్గు లాంటి నలుపట. అసలు ఆ నలుపు అన్నాను కూడా ప్రశాంతాంగార మేచిక అన్నాడు వ్యాసుడికి. అందుకే నమస్కారం చేయాలి. కొన్ని కొన్ని కవిత్వాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వంట చేశాక పూర్వకాలంలో ఏం చేసేవారు అనమాట, ఆ పొయ్యిలో ఉన్నటువంటి నిప్పులు బయటికి తీసి నీళ్లు తల్లి ఆర్పేసేవారు. అప్పుడు బయటకు వస్తే ఎలా ఉంటాయి, విచిత్రమైన నల్లగా ఉంటాయి. ఆ నల్లని బొగ్గు రాక్షస బొగ్గులో ఉందట. ఇవి సరిపోక ఈవిడ పుట్టినటువంటి 2 ఏళ్లకి తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఓ పక్కన జన్మాంధ, బాల్యేపి విధ్వస్త పితృమాతృక, చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఇక మరి దీనికి పెళ్ళి ఎలా అవుతుంది, అసలే కళ్ళు లేవు, ఆపై నలుపు, ఆపై బొజ్జ, ఇలాంటి విచిత్రాకారంతో ఉన్నదానికి వివాహం కాలేదు. సాటి వాళ్ళెవరూ దాన్ని చూసి అసహ్యించుకున్నారు కానీ దగ్గరికి తీయలేదు. ఇది సరిపోక ఒక 12 ఏళ్ళు వచ్చేసరికి కుష్ఠ వ్యాధి వచ్చింది. ఓరి దేవుడా ఎన్ని రావాలని వచ్చి మహాకుష్ఠ రుజార్దిత, భయంకరమైన కుష్ఠరోగం కూడా పట్టుకుంది. మనకి సినిమా కష్టాలను ఉంటాయి. సినిమాలో హీరో గారికి ఎన్ని కష్టాలు పెడతారంటే, తండ్రి గారేమో ఓ తాగుబోతో డబ్బు లేనివాడు, తల్లేమో కాళ్ళు చేతులు ఉండవు, చెల్లు అక్క ఉంటుంది గుడ్డిది, ఇంక ఒకటేంటిలాంటి చాలా ఉంటాయన్నమాట మనకి. అటువంటి దానికేమో చక్క అదేదో పెడతారనమాట, బంగారు, బంగారు మామ, బంగారు బావ, లేక బంగారు బాబు టైటిల్. వాడు బంగారు బాబు ఇంటి వాడు మొహం చచ్చిపోతుంటే రోగాలు వచ్చి ఇంట్లో అన్నీ ఇవే రోగాలు. ఇవి సరిపోక ఈ చెల్లిగారికి అసలే గుడ్డిదే కదా, దానికి మంచి మొగుడు వస్తాడు. ఆ మొగుడు ఎటు చూస్తున్నాడో తెలియదు. పెళ్లి కొడుకు వచ్చేట ఈ చెల్లిని చూడడానికి, హీరో గారి చెల్లెల్ని చూడగానే, ఏమండి పెళ్లి కొడుకుని మీరు చూసారా అంటే, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తండ్రి అంటాడు, పెళ్లి కొడుకుని మేము చూసాం, పెళ్లి కొడుకు ఎటు చూస్తున్నాడో ఎవరికి తెలియట్లేదు అంటాడు. అలాంటి వాళ్ళు ఇన్ని కష్టాలు, ఇవన్నీ సినిమా కష్టాలు అలా పెడతారే, అలాగే ఉంటాయి ఇవన్నీ. ఇవన్నీ నిజం కూడా, ఇందులో ఏమీ అతిశయోక్తి లేదు. వేదవ్యాసులు వారు ఉన్నది ఉన్నట్టుగా రాశారు. బ్రహ్మదేవుడు దాని నారదునికి చెప్పాడు, చేసిన మహాపాపాల వల్ల ఏమైపోయిందని బట్టి ఈ జన్మలో గుడ్డిదై పుట్టింది, నల్లగా పుట్టింది, పుట్టిన చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు, దానికి తోడు 12 ఏళ్ళు వచ్చేసరికి ఏమో కుష్ఠరోగం, దాంతో దానికి పెళ్ళి లేదు, పెటాకులు లేవు, చూపు లేక, నాన్న వాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక, తిండి లేక అల్లాడిపోతూ ఒక కర్ర చేత్తో పట్టుకుని, బాబు అన్నం, అక్క అన్నం, తండ్రి అన్నం అని అరవడం మొదలెట్టింది. ఇంకొక కర్మయోగం ఏంటో తెలుసా, దీని గొంతు భయంకరంగా ఉండేది. పోనీ కొంచెం కంఠమైనా బాగుంటే ఎవరైనా కంఠానికి జాలిపడి అన్నం వేస్తారు. దీని గొంతులో ఒకేసారి 2-3 స్వరాలు పలికేవిట, ఏ స్వరం ఏమిటో తెలిసేది కాదు. ఇది అన్నమే అంటుందో సున్నమే అంటుందో కూడా అర్థమయ్యేది కాదనమాట. అలా బతికిన దీనికి 90 ఏళ్ళు వచ్చేటాక అసలు ఏమిటో తెలియదు. కానీ మరీ నీచమైన బతుకు బతికేవాడికి ఆయువు ఎక్కువ పెడతాడండి బాబు. మంచి ఆరోగ్యంగా అన్నీ బాగున్నప్పుడేమో ఆయువు ఇవ్వడం, అన్నీ సుఖంగా ఉంటే ఎక్కువ ఆయువు ఉండదు. 90 ఏళ్ళు బతికింది. ఆ 90 ఏళ్ళు కూడా దుర్భర నరకం, నిత్యం కష్టమే. మహాపాపాల వల్ల అంతకాలం అనుభవించింది అనమాట భూలోకంలో. ఏమిటి? యమయాతన. యమలోకంలో ఉన్న యాతనలు భూలోకంలో అనుభవిస్తే భూలోకంలో యమయాతన అంటారు దాన్ని. అందుకే ఇక్కడ ఏమన్నాడు, ఆవిడ జరయాగ్రస్త సర్వాంగి చిరకాలంచ జీవిత, చాలా కాలం జీవించింది ఈ రోగాలతోటి. నిత్యం ఆకలే, అడుక్కోగా అడుక్కోగా ఎవడో తోస్తే ఒక పండో లేకపోతే ఇంత అన్నమో వేసేవారు. ఆ అన్నం ఎప్పుడు కడుపుకు సరిపోయేది కాదు. అందుకని కడుపు నిండా అన్నం తినే అవకాశం లేదా, దేవుడా బాబోయ్ జీవుడా అని ఏడ్చింది పాపం. ఇలా ఉండగా ఇంకొక 2 ఏళ్లలో 90 ఏళ్ళు వస్తాయనగా 88 ఏట ఎవరో అన్నారట, ఈ ఊళ్ళో నువ్వు ఎంతకాలం అడుక్కున్నా నీకు అన్నం దొరకదు, ఇక్కడ గోకర్ణం అని ఒక క్షేత్రం ఉంది, ఆ గోకర్ణ క్షేత్రానికి యాత్రికులు ఎక్కువ వస్తారు, యాత్రికులు జాలి పడతారు. సహజంగా తీర్థయాత్రలు చేసేవాళ్ళకి జాలి ఎక్కువ ఉంటుంది. ఈ జాలి వల్ల ఎవడో ఒకడు నీ బొచ్చెలో ఇంత బిచ్చం వేస్తాడు, ఆ బిచ్చం తింటే నువ్వు బతుకుతావు అనగా ఓ ఇనప బొచ్చె ఒకటి పుచ్చుకొని, అది కూడా ఇనప బొచ్చె, తుప్పు పట్టిన ఇనప బొచ్చె పుచ్చుకొని భిక్షాపాత్ర పుచ్చుకొని బయలుదేరింది. భిక్షాపాత్ర సంస్కృతం, భిక్షా శబ్దమే బొచ్చె అవుతుంది అనమాట. అది గుర్తుకు బయలుదేరింది. అతి కష్టం మీద గోకర్ణం వెళ్ళింది. ఈవిడక్కడ దాదాపు ఒక 2 ఏళ్ళు బతికింది. గోకర్ణంలో శివుడి ఆలయానికి దగ్గరగా అడుక్కోకూడదు కనుక కొంచెం దూరంగా ఈ ప్రజలు నడిచేటటువంటి మార్గంలో ఈ ముష్టివాళ్ళంతా కూర్చునే చోట ఈవిడ కూడా కూర్చునేదట. ముష్టివాళ్ళంతా బిచ్చగాళ్ళ బారులు తీరి కూర్చునేవారు. మళ్ళీ దానికి బిచ్చ సంఘానికి అధ్యక్షుడు ఉంటాడండో, ముష్టి సంఘ అధ్యక్షుడు అనమాట. వాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు పైగా, ఇంకెవడు పోటీ కూడా చేయలేదు. అంటే ఎలక్షన్ కమిషన్స్ అవి ఉండవు కదా ఆ రోజుల్లో, ముష్టి వాళ్ళకి బహుశా కమిషన్స్ ఆ రోజుల్లో ఉండవేమో అని చేత వీడు ఒక్కడు ఏకగ్రీవంగా ముష్టి సంఘానికి అధ్యక్షుడు అయ్యాడు. వాడేమన్నాడు, ఇదిగో ఇక్కడ మీ అందరూ ఇలా కూర్చోవాలి, ఈ కుంటేళ్ళందరూ ఈ లైన్లో కూర్చోండి, గుడికి బాగా దగ్గరగా మాత్రం ఎవరు కూర్చోంటారు, కొంచెం ఇంచుమించుగా గుడికి దగ్గరగా కూర్చునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటే కళ్ళు లేనివాళ్ళు, ముసలాళ్ళు, మరీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అక్కడ కూర్చోవాలట, కొంచెం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు దూరంగా కూర్చోవాలి, ఎందుకంటే గుడికి దగ్గరగా ఉన్నప్పుడు బెచ్చం ఎక్కువ వస్తుంది కనుక. ఈ ముసలాళ్ళని కుంటేళ్ళని గుడ్డేళ్ళని చూస్తే రూపాయి ఎక్కువ వేస్తారు కదా. ఎక్కువ డబ్బు వచ్చినటువంటి వాళ్ళు ఏమో మీకు వచ్చినటువంటి ముష్టి దాంట్లో 70% నాకు ఇచ్చి 30% మీరు వాడుకోవాలి, తక్కువ డబ్బు వచ్చేవాళ్ళు సగం వాడుకుని సగం నాకు ఇవ్వాలన్నట్ట. మళ్ళీ ముష్టి సంఘాధ్యక్షుడికి సగం ఇవ్వాలి, పేమెంట్ ఉంటుందండి అనగా, ఇదండి అసలే యాతన పడి నానా యాతన పడి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ముష్టిదాని దగ్గర కూడా లాగేసుకుంటావరా దోపలు తిట్టుకుని ఏం చేస్తుంది వాడికి వచ్చింది ఇచ్చేది. ఆ అధ్యక్షుడు ఏం చేసేవట దీనికి కళ్ళు లేవు కథలు లేదు రోగం కదా అందుకని దాని పాత్రలో పడిన డబ్బు ఎంతో దానికి లెక్క తెలియదు కనుక దానికి ఎర్రయ్యా కానీయో ఎంత అన్నమో పారేసి మిగతా వాళ్ళు లాగేసుకునేవట పాపాల్లో పాపం అంటారు దాన్ని. ఆ ముష్టిదే చచ్చి చెడి అక్కడికి వస్తే దాని కర్మ గోకర్ణంలో కూడా తీరలేదు ఇంకా అక్కడ కూడా డబ్బులు వాడే లాక్కునేవాడు అక్కడ కూడా దానికి తిండి సరిగ్గా ఉండేది కాదు. అప్పుడప్పుడు ఈ ముష్టి వాళ్ళు చాటి వాళ్ళు దాని దగ్గర డబ్బులు లాక్కున్నాక దానికి కుళ్ళిపోయిన అరటి పళ్ళు కుళ్ళిపోయిన ఆహారం పెట్టేవారట. పాప అదే తినేది. ఒకటి గుర్తుపెట్టుకోండి సమా, మన దగ్గర పనికిరాని వస్తువులు ఎప్పుడూ ముష్టి వాళ్ళకి వేయకూడదు. అలాగే నిన్నో మొన్నో చూశాను నేను కుళ్ళిపోయిన అరటి పళ్ళు పట్టుకొచ్చి ఆవులకు పెట్టేస్తున్నారు రెండో ఆవులకి పండినవి పెట్టచ్చు పర్వాలా కుళ్ళిపోయాయని తెలిస్తే మాత్రం పెడితే భవిష్యత్తులో అది మహాపాపానికి దారితీస్తుంది. చాలా ప్రమాదం అది. ఆవులకి అనారోగ్యం చచ్చిపోతే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు తెలుసిన. కొంచెం బాగున్నప్పుడే పెట్టండి రా, రెండు రోజులు మూడు రోజులు ఎవరో తినలేరు, చూస్తూ చూస్తూ ఇతరులకు పెట్టలేరు, రూములోకి తీసుకెళ్ళి మంచం దగ్గర పక్కనో పెట్టడం, అవి కుళ్ళిపోయాక అవి తీసుకెళ్ళి ఆవులకు పెడితే పాపం అది. బాగున్న పదార్థాలు ఆవుకి పెట్టండి, లేదా మీకు ఏది బాగుందో ఏది బాగాలేదో గోవుకి ఏది పెడితే లాభమో నష్టమో తెలియకపోతే మీరు పెట్టడం మానేసి హాయిగా గోసంరక్షణకి ఇచ్చేయండి, వాళ్ళు సరిగ్గా పెడతారు. ఎందుకు మనం చేతగానప్పుడు మనం ఏం పెట్టాలో తెలియనప్పుడు ఏది పెడితే ఆవుకు మంచో మనకి తెలియనప్పుడు లేనిపోయి పెట్టడం ఎందుకు? హాయిగా డబ్బు కట్టేస్తే గోసంరక్షణకి నిర్వాహకులు ఉన్నారు కదండి దానికి వాళ్ళు చూసుకుంటారు. లేదా పెట్టదలిస్తే వాళ్ళు అక్కడ రాసిన లిస్టు ఒకటి ఉంటుంది, ఆ లిస్టు ప్రకారం ఉత్తమమైనవి పెట్టండి. ఉడికిన అన్నాలు పాడైపోయిన ఇడ్లీలు ఇలాంటివి అస్సలు పొరపాటున పెట్టకూడదు, అంత పాపం రావట్లేదు. తర్వాత ఎంగిలి వస్తువులు గోవులకి పెట్టకూడదు. అసలు ఎంగిలి నోటితో గోవునే చూడకూడదంటే అరటిపండు ఇలా నవ్వులు తిని ఆ తొక్కలా పెడతాం. అందుకే తొక్క ముందే తీసి పెట్టాలి ఒకటి పెట్టదలిస్తే. దీని కర్మ చెప్పాగా, ఆ ఎంగిలి పళ్ళు కుళ్ళిపోయిన పళ్ళు పెట్టేవారు. అలాగే కన్నీళ్లతో బతికింది. ఇట్లుండగా ఇంకా దాని అవయవాలు శిథిలమైపోయాట. జరయాగ్రస్త సర్వాంగీ దుఃఖమాపదురత్యయం, అవయవాలు పూర్తిగా ఆవిడ మాట వినలేదు. చేతులు వణికిపోయాయి, చర్మం జారిపోయింది, ముక్కిలా ముందుకు వాలిపోయింది, ఇంకా మొత్తం అవయవాలన్నీ కూడా పట్టు తప్పిపోయాయి. ఎప్పుడు సస్థానరా దేవుడా అనుకుంది చివరికి. ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది, మహాశివరాత్రి పర్వదినం. జీవితంలో ప్రతి వ్యక్తి ఒక్కసారైనా మహాశివరాత్రి పర్వదినాన్ని చూసే ఉంటాడు. ఆ రోజు అర్ధరాత్రి పూట లింగోద్భవ కాలంలో ఈశ్వర దర్శనం చేసుకుంటే తరిస్తాడు. అప్పుడు కూడా శివలింగాన్ని దర్శనం చేసుకోకుండా ఇంట్లో కూర్చుని వేళకి ఎంత అన్నం తిన్నవాడిని ఎవడు కాపాడలేడు. నాయన శివరాత్రి నాడు అర్ధరాత్రి పూట నిద్రపోకు, శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకి జాగరణ చేస్తే నీకు మూడవ కన్ను వస్తుంది, నీ శరీరంలో సగభాగంలో స్త్రీ వస్తుంది అని వ్యాసుడు ఒక శ్లోకం రాశాడు. అంటే అర్థం ఏంటి, నీకు మూడవ కన్ను వస్తుంది నీ శరీరంలో సగభాగంలో స్త్రీ వస్తుంది అంటే నువ్వు అర్ధనారీశ్వరుల్లో కలిసిపోతావురా, కనీసం శివరాత్రి నాడైనా జాగరణ చేయరా నాయన. ఉత్తప్పుడు ఎలాగో రోత్రు రాత్రి 11:30 దాకా దరిద్ర పాఠశాలను చూసుకుంటూనే ఉన్నావుగా, దెబ్బగుట దొంగల గుట లేకపోతే గూడుగుట అని తనివి తీరలేదే ఈ పాటలనే చూస్తున్నావుగా. దానికంటే అర్ధరాత్రి నాడు శివలింగం దగ్గరికి వెళ్ళి కనీసం జాగరణ చేసి కాసేపు పాటలు పాడలేమా? ఏమో ఈ తెల్లారేస్తే ఏం పాటలు అండి ఆ పాటలు, అసలు వింటూ ఉంటే చెమ్మూడేళ్లలో దూకి తెచ్చుకోవాలన్నంత కోరిక కలుగుతుంది ఈ మధ్యన. కాబట్టి ఆ పాటల కంటే పరమాత్ముణ్ణి శివరాత్రి వంకతో అర్ధరాత్రి దాకా భజించి హాయిగా ఆయన దర్శనం చేసుకుంటే ఎంత లాభం అండి. శివరాత్రి పర్వదినం అన్నాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి వాడు నిద్రపోకూడదు, ఆ ఒక్కరోజైనా మెలకువ తెచ్చుకోవాలి. ఆఖరికి అడవిలో ఉన్న జింకలు కూడా మెలకువగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి, మనం ఆ మాత్రం చేయలేమండి. హాయిగా నమశివయ అనలేమా, శివశివ శివశివ అంటూ ఉంటే ఎంత ఆనందపడిపోతాడు పరమాత్ముడు. అటువంటి శివరాత్రి పర్వదినం అన్నాడు పరమ పవిత్రమైన గోకర్ణ క్షేత్రంలో ఉన్న మహాబలేశ్వర లింగ దర్శనమునకు భక్తులు ఆయా ప్రాంతాల నుంచి కాలినడకన ఎడ్లబళ్లల్లోనూ రథాల మీద గుర్రాల మీద ఏనుగుల మీద రావడం మొదలెట్టారు. ఆ శివరాత్రి నాడు మాత్రం గోకర్ణ క్షేత్రం నేల ఈరినట్టు ఉంటుంది, అంత జనం ఎక్కడ ఉండరన్నమాట. అసలు ఈ మధ్యకాలంలో అయితే ఇక చెప్పేకర్లా, మరీ బాగా ఛానల్స్ వచ్చాక ప్రసిద్ధికి ఎక్కేసిందేమో ఆ క్షేత్రం. శివరాత్రి నాడు అక్కడికి వెళ్ళాలంటే అసంభవం అనిపిస్తుంది అన్నమాట, అంత జనం వస్తారు. వచ్చిన వాళ్ళంతా హర హర మహాదేవ అని నిరంతరం ఘోష చేస్తూనే ఉంటారు, శివనామస్మరణం చేస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళంతా ఎంతో కొంత దానం చేస్తారు, దానం చేయకుండా ఒక్కడు వెళ్ళడం పేదలకి, చండాలురికి, సునకాలకి అందరికీ అన్నదానం చేస్తారు, జలదానం చేస్తారు. ఆ శివరాత్రి నాడు చాండాలి తన బట్టలు తనకి ఎలా ఉన్నాయో తనకే తెలియని స్థితిలో తన కోసం స్థానం కేటాయించారు ఒక చోట, ఇక్కడ కూర్చుని అడుక్కోమని అటువంటి చోట కూర్చుంది. కూర్చుని దీనంగా ఎత్ర ఎత్ర చచారాసౌ దీనవాకు ప్రసృతాంజలి చాండాలి ప్రార్థయంతి మహాజనాన్. అందరూ శివశివ అంటుంటే ఇది బాబు రెండు కళ్ళు లేని కబోదిని తండ్రి నన్ను రక్షించండి, ఏ జన్మ పాపమో తిండి లేక అల్లాడిపోతున్నాను, ముసల్దాన్ని కదలలేను, నా బొచ్చులో ఇంత అన్నమే వెయ్యండి, మంచి అన్నం వెయ్యండి, కూర వెయ్యండి, డబ్బులు వేస్తే డబ్బులు కూడా నాకు దక్కట్లేదు, ఇంత అన్నమైనా పెట్టండి బాబు, అన్నము అన్నము అని ఏడ్చింది పాపం. అందరూ శివశివ అంటుంటే ఇది కడుపు కాలిపోయి శివశివ అనకుండా అన్నం అన్నం అంది. ఇంతలో అటుగా ఒక పరమ భక్తుడు మంచి త్రిదళ అన్న ఒకదాన్ని మారేడు దళాన్ని పట్టుకెడుతున్నాడు, శివుడి మీద వేయడానికి మారేడు దళం పట్టుకెడుతున్నాడు. మారేడు దళాల్లో కూడా ఏకబిల్వం అని ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసే ఉంటే సరే సరే, లేకపోతే ఏకబిల్వం తెలియకపోతే ఒకసారి మా పీఠానికి వస్తే చూపిస్తాను. సాధారణంగా బిల్వపత్రానికి పైరు ఆకు, ఇటోకు, ఇటోకు మూడు ఆకులు ఉంటాయి, అవి త్రిదళం విడిగా ఉంటాయి మూడు ఆకులు, కానీ మూడు కలిసిపోయినటువంటి ఆకుని ఏకబిల్వము అంటారు. మారేడాకులు విడివిడిగా కాకుండా మూడు ఆకులు ఒకే దాంట్లో తెలుస్తుంది అనమాట, మీకు ఒకే ఆకులో మూడు వేపులకి ఉంటుంది, దాన్ని ఏకబిల్వము అంటారు. అది అదృష్టవశాత్తు మాకు దొరికింది, కొంచెం ఖరీదైన చెట్టు అయినా మా పీఠంలో వేసాము, అదృష్టవశాత్తు పెరుగుతుంది అనుకోండి, అది ఏకబిల్వం శివార్పణం అంటే. ఇప్పటికీ ఏకబిల్వం శివార్పణం అంటే ఒక బిల్వం వేయడం అనుకుంటారు తప్ప, త్రిదళం విడిపోయినట్టు కాకుండా కలిసి ఉంటే దాన్ని ఏకదళం అంటారు, ఏకబిల్వం అంటారు, కొందరికి తెలియదు కూడా బాబు. మా పీఠల్లో నిత్యం నీళ్లు పోయటం వల్ల అయితేనే, శివనామస్మరణ వల్ల అయితేనే ఇప్పుడు చక్కగా పెరుగుతుంది అనమాట, కేవలం ఏడాదిన్నరలో బాగానే పెరిగింది. ఈ కదంబ వృక్షాలు కానీ, జమ్మి చెట్టు కానీ, ఇటువంటి వాటికి భగవన్ నామస్మరణ బాగా జరగాలి, అవి ఉంటేనే పెరుగుతాయి. అవన్నీ మా పీఠంలో కొద్దిమంది భక్తులైనా వాళ్ళు శ్రద్ధగా చేయటం వల్ల బాగా అభివృద్ధి చెందుతుంది. అది ఇప్పుడు మాకు కోరిక ఏంటంటే, ఈ 18 అడుగుల శివలింగ ప్రతిష్ట అయిపోయాక శివుడి మీద కేవలం జలాభిషేకమే చేస్తాం మేము, ఈ పాలు ఇవేం పోయాం, వాటి వల్ల శివలింగాలు పాడైపోతున్నాయి, ఇప్పుడు వచ్చే పాలు కూడా శాల్తీలన్నీ కల్తీలు కనుక, ఈ నీళ్లు మేమిచ్చిన నీళ్లే పోయాలి, ఆ నీళ్లు మంచి నీళ్ళు అవుతాయి కనుక, మేమిచ్చే నీళ్లు కనుక, ఆ నీళ్లు శివలింగం మీద నుంచి ఆ 18 అడుగుల నుంచి కిందకు వచ్చి పక్కనున్న స్థలంలో కడతాయి, ఆ స్థలంలో బిల్వ వృక్షాలు వేస్తాం, ముఖ్యంగా ఇలాంటి ఏకబిల్వం వంటి వేస్తాం, ఒకటో రెండో మాకు ఉన్న స్థలాన్ని బట్టి చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ జలం అందులో కడితే శివాభిషేకం వల్ల వచ్చినటువంటి నీటితో బిల్వములు పెరిగితే ఆ రాష్ట్రం అంతా పరమపాపాల నుంచి, కరువు కాటకాల నుంచి విముక్తి పొందుతుందని మంత్రశాస్త్రం చెబుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగునాడు బాగుపడాలి, భగవంతుడు దీన్ని రక్షించాలి, ప్రజలకి కష్టాలు ఉన్నాయి, పాలకులకి కష్టాలు వస్తున్నాయి, అన్నీ ఎవరి కష్టాలు వాళ్ళు కదా, అధికారులకు కూడా ఏం సుఖమే ఉంటుందండి పాపం, పరిపాలన చేసేవాళ్ళకు కూడా శీత కష్టాలు శీతవి, పేద కష్టాలు పేదవి పాపం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం బాగుండాలి, మనం బాగుండాలి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి, అందుకోసమే మేము వనం వేస్తున్నాం అనమాట. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఏకబిల్వం చాలా గొప్పది, అందుకని ఏకబిల్వం శివార్పణం అంటారు. ఇది తెలియక చాలామంది ఏకబిల్వం శివార్పణం అంటే ఒక బిల్వపత్రం పట్టుకెళ్ళి దాని మీద వేసి ఇదే అనుకుంటున్నారు అనమాట. ఈసారి మీరు తప్పక ఏకబిల్వం అంటే ఏమిటో చూడండి. అటువంటి ఏకబిల్వముల కట్ట ఒకటి శివుడి మీద వేయడానికి పట్టుకెడుతున్నాడు ఒకడు, ఒక పరమ భక్తుడు. ఆ సమయంలో ఈ కళ్ళు లేని ఈ చాండాలి అన్నము అని అరుస్తోంది. పాపం ఈ వ్యక్తికి అసలు స్పృహే లేదు, ఎందుకని ఇతడి మనస్సు శివుడి మీద ఉంది, శివుడు తప్ప ఇంకెవరు గుర్తుకు రావట్లా, రోడ్డు వెంబడి వెడుతూనే ఉన్నాడు, కానీ శివ శివ శంభో భవభయహర శంభో అనుకుంటున్నాడు. వాడి చేతిలో ఉన్న బుట్ట అటు ఇటు కదులుతుంటే కూడా వాడికి తెలియట్లేదు, ఇదేమో అన్నం అంటోంది. ఎంతలో ఏమైంది, వాడి బుట్టలో ఉన్నటువంటి ఈ ఏకబిల్వం దాని బొచ్చిలో పడింది, దాని భిక్షాపాత్రలో పడింది. మారేడు దళాల గుత్తి పై కాదు, ఒక్క ఆకు కాదు, ఒక గుత్తి గుత్తి కింద అందులో పడిపోయింది. ఆకలికి మాడిపోతున్న అదేం చేసింది, ఏదో పడిందోయ్ ఏదో పడిందోయ్ నా భిక్షాపాత్రలో అని తడివి చూస్తే కొంచెం ఒకటో అరో ముళ్ళు కూడా ఉన్నటువంటి మారేడు దళాల గుత్తి, అది ఏకబిల్వాల గుత్తి. అప్పుడు దుఃఖించి నాకు భగవంతుడు ఇంత రాసి పెట్టాడు. ఆఖరికి శివరాత్రి పూట శివదర్శనానికి వెళ్ళే భక్తులు కూడా ఆకులు వేస్తున్నారు, అలములు నా ఆకులు
ఎంత అన్నం ముద్ద వేయటం లేదు, ఒక్క పండు వేయటం లేదు, ఎంత కర్మ కాలింది, ఏ జన్మలో పాపం చేశానో, ఎవరికి అన్నం పెట్టుండనని ఏడ్చింది. వెంటనే ఈ గుత్తి ఛీ అని విసిరేసింది, దూరంగా విసిరేసింది. అక్కడ తమాషా జరిగింది. ఆవిడ అడుక్కుంటున్న చోట ఓ చెట్టు ఉంది. ఆ చెట్టు జువ్వి చెట్టు. జువ్వి చెట్టు కింద చాలా కాలం క్రితం అగస్త్య మహర్షి ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగం మీద పడింది ఇది ఈ బిల్వపత్రం వెళ్ళి శివరాత్రి పూట. ఈ లింగం మీద పడగానే ఆ సమయానికి అక్కడికి అనుకోకుండా అగస్త్య మహర్షి లోపముద్రతో వచ్చాడు. ఎంత విచిత్రం ఇది, ఏకబిల్వం ఎక్కడ దొరుకుతుందని చూస్తుంటే ఈ శివలింగం మీద కనపడింది ఈ బిల్వపత్రం. ఎవరో పుణ్యాత్ములు ఏక బిల్వపత్రం నేను ప్రతిష్ఠించిన జువ్వి చెట్టు కింద ఉన్న లింగం మీద వేశారు అని వెంటనే ఆ పత్రం తీసి దాన్ని కడిగి గోకర్ణేశ్వరుడి మీద వేశాడు ఆయన. మళ్ళీ కొంతమందికి అనుమానం, ఏమండి ఒకళ్ళు వాడినటువంటి బిల్వం వాడచ్చా అని. బిల్వపత్రం 15 రోజుల పాటు వాడిన దాన్ని మళ్ళీ కడిగి మళ్ళీ ఎన్నిసార్లైనా వేయచ్చు, అందులో ఏకబిల్వం అయితే 100,000 సార్లు వాడచ్చని శాస్త్రం. మీ దగ్గర బిల్వపత్రాలు దొరకకపోతే శివ పూజకి ఏం చేస్తారు, వాడుకోవచ్చిన బిల్వపత్రం మళ్ళీ పొద్దున్నే తీసి కొంచెం కడిగేసి మళ్ళీ శివుడి మీద అదే వేయండి. అలా 15 రోజుల వరకు ఒక బిల్వపత్రం మనకు వస్తుంది. ఆ తర్వాత దాన్ని ఎండబెట్టి దాన్ని కాల్చి బూడిద చేసి విభూతిగా పూసుకుంటే వద్దంటే సంపద వస్తుంది. ఇది మంత్రశాస్త్ర నియమం. అలాగే తులసీదళం కూడా అంతే. ఇప్పుడు కృష్ణుడికి వేయడానికి తులసీదళం పట్టుకొస్తున్నారు. ఒకవేళ రేపు పొద్దున తులసీదళం దొరకకపోతే ఈ తులసీదళమే ఒకసారి తడితో తుడిచేసి మళ్ళీ కృష్ణుడి మీద వేయచ్చు. అలా 2 వారములు తులసి, 15 రోజులు బిల్వము పనికి వస్తాయి. ఇవి బాగా ఎండిపోయాక వీటిని కాల్చి బూడిద చేసి దాన్ని భస్మంగా పూసుకున్న ఈ భస్మం శివలింగాభిషేకానికి వాడినా వాడికి అఖండ ఐశ్వర్యం వస్తుంది అని ఇటు శివపురాణము చెబుతున్నది, మంత్రశాస్త్రము చెబుతున్నది. అందుకే పూర్వం ఆ పనిచేసేవారు. బిల్వపత్రాలకు అన్ని శక్తులు ఉన్నాయి. అందుకని అగస్త్యుడు ఏకబిల్వం దొరకని ఈ కాలంలో దొరికిందిరా బాబు అనుకుని ఈ చాండాలి తాను ప్రతిష్ఠించిన లింగం మీద తెలియకుండా విసిరేసినటువంటి బిల్వపత్రం పట్టుకెళ్ళి మహాశివరాత్రి పర్వదినన్నాడు గోకర్ణేశ్వరుడి మీద వేశాడు. శైవం శివ చతుర్దశ్యాం రాత్రౌ పాంథ జనాన్ ముహుః యాచమానాపి యత్కిల్చిత్ నలేభే దైవయోగతః. దానికి 2 రకాల దైవయోగాలు. ఒక దైవయోగం వల్ల ఏమో బిల్వపత్రం లింగం మీద వేసింది, అది వెళ్ళి గోకర్ణేశ్వరుడికి వెళ్ళింది. అంటే తెలియకుండానే గోకర్ణేశ్వరుడి మీద శివరాత్రి పర్వదినన్నాడు ఏకబిల్వం సమర్పించిన పుణ్యం దక్కింది. ఆ శివ చతుర్దశి నాడు శివరాత్రి పుణ్యతిథి నాడు ఇంకా కూడా దానికి తిండి దొరకలా ముహుర్ముహుకు పదే పదే బాబోయ్ బాబోయ్ అని అరిచినా ఏం కర్మమో దానికి ఎవడూ ఏం వేయలేదు. కాబట్టి ఎంత యాచించినా తిండి దొరకలేదు. దానివల్ల ఏమైంది, బలాత్కారంగా ఉపవాసం ఉంది. మహాశివరాత్రి పర్వదినం నాడు కటిక ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఓ పక్కన శివలింగం మీద ఏమో బిల్వపత్రం వేసి ఉపవాసం ఉంది కదా. తెల్లారేసరికి అందరూ శివరాత్రి పర్వదినం పూట రాత్రంతా జాగరణ చేశాం, ఈ మహాపవిత్రమైన ఈ రోజున తెల్లవారుజామున సముద్ర స్నానం చేద్దాం అనుకుంటూ ఉంటే బాబు బాబు అని వెంటబడింది. ఇది వాళ్ళలో ఒకడు కాళ్ళు పట్టుకుంటామే అని విదిలించాడు. విదిలించగానే వచ్చి సముద్రంలో పడింది. వాళ్ళని ఏదో అడుక్కోవడానికి వచ్చిన వాడు తెలియకుండానే శివరాత్రి నాడు తెల్లవారుజామున మళ్ళీ అది బ్రాహ్మీ ముహూర్తంలో పశ్చిమ సముద్ర స్నానం చేశాం. యోగం అలా పడుతుంది కదా, ఎక్కడో ఉంటుంది యోగం. మరి ఏమిటా యోగం అంటే చిట్ట చివరిగా చెప్పారు, దానికి గోకర్ణం రావడమే యోగం. అంటే ఎన్ని పాపాలకైనా గోకర్ణం రావడం ఒక యోగం. యోగం అక్కడికి వస్తే సమస్త యోగాలు పట్టుకుంటాయి. యోగేశ్వరుడు అయిన శివకటాక్షం వస్తుంది. వెంటనే నీళ్ళలో పడగానే అది అతి కష్టం మీద అని వణికిపోతూ స్నానం చేసి ఆ ఇసుకని తోసుకుంటూ పైకి వచ్చింది. రావడంతో అసలే ఉపవాసం, 90 ఏళ్ల వయస్సు, తిండి లేదు, రాత్రి నిద్ర లేదు, అన్నిటికీ మించి సముద్ర స్నానం చేసింది. ఆ చలితో ఒడ్డుకు రావడంతో కుప్పకూలి చచ్చిపోయింది అంతే, ప్రాణం విడిచిపెట్టేసింది. అప్పుడు జరిగింది ఒక తమాషా. కైలాసం నుంచి ఒక దివ్య విమానం, నందీశ్వరాకారంలో ఉన్న విమానం భూలోకానికి వచ్చింది. శివకింకరులు అక్కడికి వచ్చారు. వచ్చి, రావమ్మా ఈరోజు నుంచి నువ్వు శివుడికి తల్లితో సమానం, శివుడు నీకు ప్రత్యేకంగా శివమాత అనే బిరుదిచ్చాడు, నిన్ను కైలాసానికి తీసుకురమ్మన్నాడు అనగానే ఆవిడ తెల్లబోయి పాతవన్నీ గుర్తుకొచ్చేట, నేను ఒకప్పుడు మహా దుర్మార్గురాలనండి, ఆవు మాంసం తిన్నానండి, నరకంలో యాతన అనుభవించానండి, 90 ఏళ్ళు భూలోకంలో ఇన్ని శిక్షలు అనుభవించానండి, నాకేమిటి, శివమాత అయ్యే యోగం ఎలా వచ్చింది, కైలాసానికి ఎలా వస్తున్నాను అంటే, అప్పుడు వాళ్ళు నవ్వి, నువ్వు చేసిన శివధర్మం సామాన్యమైనదా, ఎన్ని పాపాలు చేసినా కాలినడకన భూలోక కైలాసం అయిన గోకర్ణ క్షేత్రానికి వచ్చావు, అది భూకైలాసం, గోకర్ణం అంటే అది భూకైలాసం, ఆ క్షేత్రానికి వచ్చావు. అక్కడికి వచ్చి శివరాత్రి నాడు అశన మబ్బక అయినా తిండి లభించకపోవటం వల్లైనా ఉపవాసం ఉండవు, నీరసం వల్ల నిద్ర పట్టక జాగరణ చేసావు, అనుకోకుండా విసిరిన నువ్వు విసిరినటువంటి బిల్వపత్రం, ఏకబిల్వపత్రం శివుడికి చేరింది, ఎన్ని పుణ్యముల వల్ల నీకు కొన్ని కోట్ల జన్మల మహాతప ఫలితం వచ్చింది, మహాపాపమంతా పటాపంచలైపోయింది, ఇక నీకు తిరుగులేదు, శాశ్వతంగా కైలాసంలో ఉండు, శివుణ్ణి పూజిస్తూ శివుడి చేత శివమాత అనిపించుకుంటూ ఇక్కడుండు అనగానే ఆవిడ ఆనందంతో విమానం ఎక్కి కైలాసానికి వెళ్ళిపోయింది. ఒక నీచురాలిని శివుడి చేత మాత అనిపించుకునే స్థాయికి తీసుకెళ్ళినటువంటి దివ్యక్షేత్రం గోకర్ణ క్షేత్రం. అందువల్ల ఈ దివ్యక్షేత్రాన్ని జీవితంలో చూడాలి. మహాబలేశ్వరుడి యొక్క ఈ పవిత్ర మహాత్మ్యం భక్తితో విన్నవాళ్ళు ఇంత పూర్వం చేసిన కొన్ని పాపాలు ఉంటాయని చెప్పాను కదా, అనుకోకుండా చేసిన కొన్ని మహాదుర్మార్గ పాపాలు చాలామంది దగ్గర ఉంటాయి, ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. మనం పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అందరం మంచివాళ్ళలాగే ఉంటాం, అందరూ విభూతి పెట్టుకుంటే వాళ్ళే, కానీ లోపలేముందో ఏం తెలుస్తుందండి, అలా తెలిసి కానీ తెలియక కానీ మనం చేసిన కొన్ని పాపాలు, ఎంత పైకి మంచిగా నటిస్తూ లోపల అంతరంగంలో అపరాధాలు చేసిన అపరాధాలన్నీ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే తొలగిపోతాయి, భవిష్యత్తులో సత్కార్యక్రమాలు చేయడానికి వాడు సంకల్పిస్తాడు, కాబట్టి గోకర్ణానికి వెళ్ళవలసిందే అని పరమ పవిత్రమైన ఈ కథని మహాపుణ్యాత్ముడైన సూత మహర్షి సౌనకాదులకు చెప్పాడు, బ్రహ్మ నారదునికి చెప్పాడు, నేను మీకు చెప్పాను. ఇక ఈ భూమండలం అంతా అనేక శివక్షేత్రాల నిలయం, శివుడు లేని స్థలం అంటే ఎక్కడుంది, ఈ శివుడు ఈ భూమండలం అంతా శివుడే, అసలు భూమే ఒక లింగం అంట, భూమి కూడా గుండ్రంగా ఉన్న ఒక లింగం. ఇందులో కాలంజర పర్వతం అని ఒక పర్వతం ఉన్నది, ఈ కాలంజర పర్వతం మీద శివుడు నీలకంఠుడు అనే పేరుతో ఉన్నాడు. ఈ కాలంజర పర్వతం ప్రస్తుతం మనకి ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుంది, పూర్వం బుందేల్ఖండ్ని పరిపాలించిన రాజులంతా దాన్ని పరిపాలించారు, బందాడ్డనో బాందాయో ఉంటుంది ఒక స్టేషన్, బాందా BANDAH అంటారు ఇంగ్లీష్లోను, హిందీలో బాందా అంటారు, ఆ బాందా స్టేషన్లకి రైలు ఉంటుంది, అక్కడ దిగి కాలంజర పర్వతానికి వెళ్ళచ్చు. అక్కడ కోటలో ఉంటాడండి నీలకంఠేశ్వరుడు అనే పేరుతో శివుడు, అద్భుతమైన లింగం అది. శివుడు ఒకప్పుడు కాలకోట విషం తాగాడు, క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు అందులోంచి ముందు కాలకోటం పుట్టింది, అమృతం కోసం దేవదానవులు పాలసముద్రం వధిస్తే అందులోంచి అమృతం పుట్టకుండా ముందు విషం పుట్టింది, వెంటనే దేవతలు రాక్షసులు హడిలిపోయి శివుడి దగ్గరికి వెళ్ళారు, కైలాసద్వారం దగ్గరికి వెళ్ళారు, శంకర రక్షించు, భక్తమానసవ శంకర రక్షించు, తుష్ట మదాసురేంద్ర నాశంకర రక్షించు అని ప్రార్థించారు. అప్పుడు ఆయన ఈ భయంకరమైన హాలాహలాన్ని భక్షిస్తాను, దాన్ని నా కుక్షిలోకి వెళ్లకుండా కంఠంలో నిక్షిప్తం చేస్తాను, మీరేం భయపడకండి అని ఇలా కుడి చెయ్యి చాచి, ఓరి లోకద్రోహి కాలకూటమా రా నా చేతిలోకి అన్నాడు. వెంటనే అంత కాలకూట విషం కూడా చిన్న పండంత ముద్ద కింద వారి చేతిలోకి వచ్చేసింది, ఎంత సూక్ష్మ జంబూఫలము క్రియ, జంబూఫలము అంటే నేరేడు పండు, నల్లని నేరేడు పండు ఎలా ఉంటుందో అంత ముద్దగా ఇంతకాల కూట విషం చేతిలోకి వచ్చేసింది. అప్పుడు ఆ ముద్దను తీసుకుని ఆయన గుటుక్కుని మింగి, బయట ఉంటే బయట లోకాలు నశిస్తాయి, కడుపులోకి వెడితే కడుపులో ఉన్న లోకాలు నశిస్తాయి కనుక కంఠంలో నిలబెట్టాడు, ఈ కంఠం ఏ లోకాలు లేని స్థలం కనుక ఇక్కడ నిలబెట్టాడు. అప్పుడు ఆయన కంఠం నీలంగా అయిపోయింది, అప్పటి నుంచి ఆయనకి నీలకంఠుడు అని పేరు అనమాట. ఇక అప్పటి నుంచి కాసేపు ఆయనకి ఆవేదన కలిగింది, మహాబాధ కలిగింది, కంఠంలో విషం నిలబెట్టడం అంటే అంత తేలిక కాదు కదా, ఈ ఆవేదన ఎలా తొలగుతుంది అనుకున్నాడు ఆయన. వెంటనే భూలోకానికి వచ్చాడు, భూలోకంలో కాలంజరమని ఒక పర్వతం కనపడింది, ఆ పర్వతం మీద కూర్చోగానే వెంటనే గంగానది వచ్చి ఆయనకు అభిషేకం చేసింది. ఆ గంగే పక్కన నీలకంఠ గంగ అని పిలువబడుతుంది. ఈ కాలంజర పర్వతానికి జీవితంలో ఒకసారైనా వెళ్ళాలని పెద్దలు అంటారు. కాలంజరే దివ్యే గిరౌ నీలకంఠో మహేశ్వర లింగరూప సదాచైవ భక్తానంద, భక్తానందప్రదుడై నీలకంఠేశ్వరుడు అనే పేరుతో అక్కడ ఉన్నాడు ఆయన. ఆయన నెత్తి మీద గంగపడగానే ఆయనకి ప్రశాంతత కలిగిందిట. ఏ లోకంలోనూ ఈ విషం వల్ల నాకు ప్రశాంతత కలగలేదు, కానీ భూలోకంలో ఈ ప్రాంతానికి రాగానే విషం కూడా నాకు కషంలా అనిపించకుండా అమృతంలా అనిపించింది, ఇక్కడ శాంతి అనుభవించాను, కాబట్టి ఇక్కడే కలియుగాంతం వరకు నీలకంఠేశ్వరుడు అనే పేరుతో ఉంటాను, నన్ను తలుచుకోండి. నన్ను దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకి జీవితంలో ఉన్న దుఃఖాలు తొలగిపోతాయి, విషాల వల్ల భయం లేకుండా వరమిస్తున్నాను అన్నాడు. అందుకని పూర్వకాలంలో చిన్నపిల్లల్ని ఏడాది లోపు ఆ నీలకంఠేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళి నమస్కారం చేయించేవారు. అప్పుడు ఏమయ్యేదిట, ఆ పిల్లవాడికి భవిష్యత్తులో తేలు కాటు వల్ల కానీ, జరువులు కరవడం వల్ల కానీ, పాములు కాటేయడం వల్ల కానీ ఏ బాధ ఉండేది కాదు, విషబాధ ఉండదన్నమాట. విషం తాగినా ఒకవేళ ఆత్మహత్య చేసుకుందామని ఆ నీలకంఠేశ్వరుడు దర్శనం చేసుకున్నవాడు మాత్రం ఆ గండ నుంచి బయటపడతాడు. నీలకంఠేశ్వరుని ముట్టుకున్నవాడు ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళి అవ్వలేదని ఏ గుళికలో మింగారనుకోండి, ఆ గుళికలు వాడి ప్రాణం తీయవట వాళ్ళని రక్షిస్తాయట. అందుకని పూర్వకాలంలో ఆత్మహత్య చేసుకుంటారేమో అనే అనుమానం వచ్చినప్పుడు పిల్లల్ని చిన్నప్పుడే తీసుకుపోయేవారట. మీరు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా అక్కడ తీసుకెళ్ళి ఒకసారి దర్శనం చేస్తే అసలు ఆత్మహత్య చేసుకోవాలనే కోరికే రాదన్నారు. అథవా వాళ్ళు విషం తాగిన ఆసుపత్రికి వెళ్ళాక ఆ విషం కక్కించి వాళ్ళని బతికింపజేస్తారు. విష కషాయాల నుంచి బాధల నుంచి రక్షించే దివ్యలింగం కాలంజరంలో ఉన్న నీలకంఠలింగం. చాలా కాలం మహారాజులు చాలామంది పరిపాలించాక ఔరంగజేబు దాన్ని జయించడానికి ప్రయత్నించి కొంతవరకు సఫలీకృతం అవ్వలేకపోయాడు. అంతఃపూర్వం అక్బర్ మాత్రం బీర్బలకు ఆ కోట ఇచ్చాడు, మీకు హిస్టరీ తెలిసే ఉంటుంది. బాబర్ జయించలేకపోయాడు, హుమాయూన్ జయించలేకపోయాడు, అక్బర్ మాత్రం చాలా తెలివితేటతో, మహాభయంకరమైనటువంటి తెలివితేటలండి, అమ్మ బాబా వాళ్ళని నమ్మడానికి లేదు, మొత్తం మీద దాన్ని పడగొట్టాడు, కోటను లాక్కున్నాడు. బీర్బల్ హిందూ కదా, అక్బర్ని చాలా సంతోషపెట్టేవాడు. అక్బరు ఇతను ఏమన్నా జోకులు ఇస్తే నవ్వుకునేవాడు. ఓసారి అక్బర్ గారు ఢిల్లీలో తిరుగుతూ ఉండగా ఓ చోట కొన్ని కాయలు కనబడ్డాయి. ఏమిటి బీర్బల్ అన్నట్ట, వంకాయ అంటారండి దీన్ని, మేము చాలా ఇష్టపడి తింటామండి అన్నట్ట. ఓహో ఏది, ఈ కాయల్ని మన ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఎలా వండాలో వండించి నాకు పెట్టాను కానీ ఆయన తీసుకెళ్ళి గుత్తొంకాయ కూర అద్భుతంగా చేసి పెట్టాడు. గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటుందిగా, సరిగ్గా చేసేవాడు చెయ్యాలి కానీ గుత్తి వంకాయ కూర తింటేనా, హయ్ వా బోయ్ తెనాలి రామకృష్ణుడే. వంకాయ వంటి కూరయు లంకాపతి వైరి వంటి రాజును గలడే, శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి పడతీయుగలదే అన్నాడు. ఆ కూర తిని అక్బర్ ఆనందంతో పరవశించిపోయి ఏం కూర ఎంత రుచిగా ఉందో అన్నట్ట. అందుకే కదండి మా దేవుడు కూరలకి రాజును చేసి దానిపైన నెత్తి మీద కిరీటం పెట్టాడు అన్నట్ట. ఓహో ఆ ముచ్చిక కిరీటం అన్నమాట, ఇది కూరలకి రాజు అన్నమాట, శభాష్ రోజు వండి పెట్టానట్ట. కూర రుచిగా ఉందని ఆయన పొగిడితే కిరీటం పెట్టాడండి, అందుకే దేవుడు అన్నాడు. ఈయన ఈయన రోజు వండుకు తినడం మొదలెట్టాడు. వంకాయ రోజు తింటే తర్వాత ఏమవుతుందన్నమాట అని పై చెట్టు దురద పెడుతుంది. ఏకదమ్మున 40 రోజులు మండల దివసం దీక్ష కింద తినేశాడు ఆయన, దాంతో దురద పట్టింది, పైత్యం వచ్చింది. డాక్టర్ని పిలిస్తే వంకాయ రోజు తింటే దురద పెడుతుందండి, పైత్యం వచ్చిందండి, మీకు అందుకే దురదండి అనగానే ఏ బీర్బల్ దరిద్రపు కూర, ఇది తింటే అంత దురద అన్నట్ట. అందుకే కదండి దేవుడు కోపచ్చి దాని నెత్తి మీద మేకు దెక్కొట్టాడు, శీలండి అది, శీల దెక్కొట్టాడు అన్నట్ట. మరి మొన్న కిరీటం అన్నావు కదంటే అప్పుడు మీరు పొగిడారు అది కిరీటం, ఇప్పుడు మీరు తెగడారు కాబట్టి అది శీల రాట మేకు అన్నట్టు. అప్పుడు ఆయన మెచ్చుకుని ఏం గవలో కోరుకున్నాడు, చేతిలో చెయ్యేసి మాట్లాడి ఏం కోరుకుంటేది ఇస్తారంటే ఇచ్చేస్తానన్నాడు. ఈ మధ్యనే మీరు ఆ బందా కోటని నీలకంఠేశ్వర ఆలయంతో ఉన్నటువంటి కాలంజర పర్వతాన్ని జయించేశారు, మోసంతో జయించారు, అక్కడ ఉన్న వాళ్ళల్లో తగాదా పెట్టి ఆ కోట నాకు ఇవ్వండి అనగానే రాసిచ్చేసాడు వాడు అక్బర్ కాబట్టి రాసిచ్చాడు. అక్బర్ దాన్ని మళ్ళీ శుద్ధి చేసి బుందేల్ఖండ్ మహారాజులకు ఇచ్చాడు. ఆ రాజులు నీలకంఠేశ్వరుని అద్భుతంగా పూజ చేశారు. ఇప్పటికూడా అక్కడ బుందేళ్ళు అనే పేరుతో ఉండేటటువంటి కొంతమంది అప్పుడు ప్రశ్న చేస్తారు, ఇప్పుడు అంతా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదా, వాటిని ఏమంటాం మనం, పాతకాలపు కట్టడాలన్నిటినీ పురావస్తు శాఖ వారికి అప్పగించారు. పురావస్తు శాఖ వారు దాన్ని జాగ్రత్తగా చూస్తున్నారు, చాలామంది జనం వచ్చి చూసేవారు. ఇప్పుడు కరోనా దెబ్బొచ్చిందిగా మూసేశారు దాన్ని. ఈ మధ్యన 3 రోజుల నుంచి ఎవరు దర్శనానికి వెళ్ళట్లేదట, అజంతా ఎల్లోరా గుహలు కానీ కాలంజర పర్వతం కానీ వెళ్ళట. అసలు మీకు వీలుంటేనండి కళ్ళారా చూడకపోయినా ఇంటికి వెళ్ళాక ఇంటర్నెట్లో కొట్టండి, వేరీస్ కాలంజర పర్వతం అని. ఆ కోట, సూర్యకుండం, శివకుండం, నీలకంఠేశ్వరలింగం, ఇప్పుడే చెప్పిన లింగం కనపడుతుంది. నీ ఇంటర్నెట్లో చూసుకుంటారా, దిక్కుమాల ఫోన్లో వాట్సాప్లు చూసి ఏం చేస్తారు. కాలంజర పర్వతం వేరీస్ కాలంజర పర్వతం కొడితే ఆ కాలంజర పర్వతం గురించి యూట్యూబ్లో ఒక మంచి అద్భుతమైన విధానం కూడా ఉంది, ఏదో షూటింగ్ తీసి పెట్టారు, అందులో నీలకంఠేశ్వరలింగం చూపించారు. ఆ నీలకంఠేశ్వరలింగాన్ని బుందేలుఖండలో ఉండే రాజులు కొంతకాలం పరిపాలించాక మళ్ళీ మధ్యలో ఔరంగజేబు ఏం చేశాడు, దాని మీద దాడి చేశాడు, కానీ వాడికి లొంగలేదు అది. ఆ తర్వాత శివాజీ గారు కొడుకు కొంత రక్షణ చేశాడు. ఈలోపు బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాన్ని ఆక్రమించారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే దానికి ఒక మెకాలే దొరగాన్ని అట్టే పెట్టారు. వాడు అక్కడ రోజు వెళ్ళి ఏమైనా లింగాన్ని కదిలించాలని ప్రయత్నం చేశాట. మెకాలే అని ఒకడున్నాడు అండి, వాడు పరమనీచుడు. ఈ లింగాన్ని పెకలించడానికి కొంతమంది అన్యమతస్థులు తీసుకెళ్ళి గుణపాలతో కొట్టించాడు. గుణపాలు కంగును విరిగిపోయే కానీ ఆ లింగం కదల్లా. చాలా చోట్ల లింగాలు పగల కొట్టారు కానీ ఆ లింగం పగలలేదు. అందుకని దాన్ని వదిలేసి ఈ లింగం జోలికి వెళ్ళినప్పుడల్లా మనకు కష్టాలు వస్తున్నాయి, లింగం కూడా కదలటం లేదు, ఇది మాత్రం పవిత్ర ప్రదేశం అని చాటించి వదిలేయండి అన్నట. ఇంకా దాని జోలికి ఎవరు వెళ్ళలేదు. కొంతకాలం పాటు పూజలు జరిగాయి. నెహ్రూ గారి ధర్మమానని మూతపడిపోయింది. లింగము లేదు, ఇంకోటి లేదు, పాత కోట కింద ఉంచేయండి, పూజలు లేవన్నాడు. మళ్ళీ ఈ మధ్యకాలంలో 2014 నుంచి ఆ కోట పురావస్తు శాఖలో ఉన్నప్పటికీ ఒక్క అర్చకుడిని పెట్టారు. ఈ అర్చకుడు వెళ్ళి మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ లింగాన్ని పూజ చేస్తున్నాడు. అదన్నమాట ఆ నీలకంఠేశ్వర లింగం చరిత్ర. మీకు ఈ నీలకంఠేశ్వరుడి దగ్గరికి తప్పనిసరిగా మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, చూపించండి, వాళ్ళకి విష కషాయాల భయం ఉండదు. చెప్పాడు ఇక్కడ, కాలంజరే గిరౌ దివ్యే నీలకంఠో మహేశ్వర లింగరూప సదాచైవ భక్తానందప్రదా సదా మహిమా తస్య దివ్యోస్తి శృతిస్మృతి ప్రకీర్తిత. శివుడు విషం తాగి అక్కడికి వచ్చాక కదా ప్రశాంతత పొందాడు, అందువల్లే నీలకంఠం అయిందని చెప్పానుగా. అందువల్లే వేదములు వచ్చి ఆయన్ని స్తుతించాయి. వేదములలో, స్మృతులలో, పురాణములలో అత్యంత ప్రసిద్ధికెక్కిన లింగం అది. ఆ లింగం యొక్క మహిమ ఎంతెంతని ఎవరూ చెప్పలేరు. అక్కడ ఎదురుగుండా ఒక శివకుండం ఉంటుంది. మీరు ఇందాక విన్నారు కదా, గంగానది స్వయంగా వచ్చి ఆయన నెత్తి మీద నీళ్లు పోసి అభిషేకం చేసిందని ఆ నీళ్లు కింద గంగాకొండం, శివకుండం అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కాయని. ఆ కొండంలో నీళ్ళు ఇప్పుడు కొంచెం ఆకుపచ్చగా అయిపోయాయి కానీ పూర్వం చాలా బాగుండేవి. ఆ నీరు చాలా గొప్ప తీర్థం. దాంట్లో నీళ్లు నెత్తి మీద జల్లుకుంటే ఆ క్షణమే బ్రహ్మహత్యాది మహాపాపములు తొలగిపోతాయి. ఇంకెక్కడ అన్ని లింగాల గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. వరుసగా ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉన్నాయో క్లుప్తంగా చెప్పుకు వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా రేవా తీరంలో చాలా లింగాలు ఉన్నాయి. అందులో ఆర్తేశ్వరుడు, పరమేశ్వరుడు, సింహేశ్వరుడు, శర్మేశ్వరుడు, పొండరీకేశ్వరుడు, మండపేశ్వరుడు, ఈ లింగాలన్నీ అత్యంత పవిత్రమైనవి. ఇవి కాకుండా నందికేశ్వరుడు అనే పేరుతో ఓంకార క్షేత్రానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఒక లింగం ఉన్నది. మీలో ఎవరైనా ఓంకార క్షేత్రానికి కనుక కారులో వెళ్ళి ఉంటే ఎక్కడి నుంచి, ఉజ్జయిని నుంచి, అటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఉజ్జయిని నుంచి ఓంకారానికి కారులో వెడితే దారిలో ముందు మాహిష్మతి అని కలుస్తుంది. దాని పేరు మాహిష్మతి నగరం. అది కార్తవీర్యార్జునుడి రాజధాని. కార్తవీర్యార్జునుడి తండ్రి పేరు కృతవీర్యుడు. కృతవీర్యుడి యొక్క తండ్రి పేరు ఏకవీరుడు, ఏకవీరుడు అంటారు ఆయన్ని. ఆయన లక్ష్మీదేవి కొడుకు అండి. డైరెక్ట్గా లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఒక కొడుకు పుట్టాడు, అతనే ఏకవీరుడు అని పిలువబడ్డాడనమాట. అతన్ని హైహయుడు అని కూడా అంటారు. మీకు దేవీ భాగవతంలో లాస్ట్ ఇయర్ చెప్పాను కనుక నేను చెప్పక్కర్లా, 6వ స్కంధంలో కథ అది. లక్ష్మీదేవిని ఒకప్పుడు విష్ణుమూర్తి గుర్రం అయిపోయి చెప్పించాడు. అప్పుడు ఆవిడ ఆడగుర్రం అయిపోయింది. శాప విముక్తి ఏమిటి అంటే నీ వల్ల, నా వల్ల నువ్వు సంతానం పొందితే శాప విముక్తి అన్నాడు. దాంతో విష్ణుమూర్తి మగ గుర్రం రూపంలో ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఈ గుర్రమునకు, గుర్రం రూపంలో ఉన్న లక్ష్మీనారాయణులకి ఒక కొడుకు పుట్టాడు. ఆడగుర్రంలో లక్ష్మి, మగ గుర్రం రూపంలో విష్ణువు, ఈ ఇద్దరికి కుర్రాడు పుట్టాడు. హయము, హయమునకు పుట్టాడు గనక హైహయుడు అన్నారు అతన్ని. అతను మహావీరుడు గనక ఏకవీరుడు అన్నారు. అతను ఏకావళి అనే ఒక సుందరిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి కృతవీర్యుడు అని ఒక వీరుడు పుట్టాడు. ఈ కృతవీరుడు ఒక నగర నిర్మాణం చేశాడు, అదే నర్మదా నదీ తీరంలో మాహిష్మతీపురము. ఈ మాహిష్మతీపురాన్ని కృతవీరుడి తర్వాత కార్తవీర్యార్జునుడు ఏలాడు. ఈ కార్తవీర్యార్జునుడి కాలంలోనే నందికేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడు అక్కడ లింగరూపంలో కొలువయ్యాడు. అది కూడా స్వయంభూలింగం. అది మామూలు మహిమ కాదు బాబో, అపార మహిమ కలిగినది. బ్రహ్మహత్యా పాపం కూడా తొలగించే మహిమ కలిగిన లింగం అది. ఆ నందికేశ్వర లింగానికి ఎదురుగుండా రేవానది అంటే నర్మదా నది ఉంటుంది. నర్మదా నదిలో స్నానం చేసి నందికేశ్వరుణ్ణి అలా చూస్తే చాలు, సకల పాపాలు నశించిపోతాయి. దీని కథ ఒకటి చెబుతున్నాను విను. ఒకప్పుడు రేవానది పశ్చిమ తీరంలో కర్ణికి అని ఒక నగరం ఉండేది. ఈ కర్ణికి నగరంలో ఉత్తమస్యుని కులంలో పుట్టిన ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉన్నాడు. అతడు వేద పండితుడు. కాశీకి వెళ్ళి చచ్చిపోవాలని కోరిక ఆయనకి. కాశ్యాంత మరణాన్ముక్తి అని నాబోటి వాడు ఎవడో చెబితే కాశీ వెళ్ళి చచ్చిపోదాం అనుకున్నాడు. ఆయన ఉన్నదేమో నర్మదా తీరం. అందున ఇందాక చెప్పానుగా మీకు పశ్చిమ తీరం కనుక ఈ మాహిష్మతి నగరానికి దగ్గరలో ఉండేవాడు. కాశీ వెళ్ళి చచ్చిపోవాలో కాశీ వెళ్ళి చచ్చిపోవాలో అనుకుంటున్న వీడికి కాశీ లేదు, ఏసీ లేదు, నువ్వు ఇక్కడే కూర్చో అని వాళ్ళ నాన్న ఓ సుందరిని పట్టుకొచ్చి పెళ్లి చేశాట. పెళ్లి లేకుండా సన్యాసం పుచ్చుకొని కాశీలో మరణిద్దామనుకుంటే నాకేమిట్రా ఈ కర్మ పట్టుకుంది అనుకున్నాడు. అయినా జ్ఞాని గనక ధర్మ మార్గం తప్పకుండా కాపురం చేశాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు పుట్టారు. కొడుకులు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు వేదాలు అవి చదువుకున్నారు. భార్య కూడా ఉత్తమురాలు. అందుకని ఒకరోజున కొడుకుల్ని భార్యని పిలిచి వాళ్ళ చేతులు పట్టుకుని నాకు పుట్టినప్పటి నుంచి కాశీ వెళ్ళాలని కోరిక. మా నాన్నేమో ఈ పెళ్లి చేశాడు. నా ధర్మం ప్రకారంగా నిన్ను పోషించాను, పిల్లల్ని కన్నాను, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి ఆస్తులు ఇచ్చాను, వాళ్ళు నిన్ను పోషించగలరు కాబట్టి మీరందరూ నాకు అనుమతిస్తే నేను కాశీ పెడతాను. అవకాశం ఉంటే వెనక్కి వస్తాను, లేదా అక్కడే శరీరం విడిచిపెడతాను. దయతో నన్ను పంపించండి రా బాబు అంటే కొడుకులు ఒప్పుకున్నారు వెళ్ళి రాని. భార్య ముందు వద్దండి కానీ తర్వాత పోన్లండి, మీరైనా మోక్షం పొందండి అని. కొంతమంది మంచి భార్యలు అలా ఉంటారు, మీరైనా మోక్షం పొందండి అనగానే ఈయన ఆస్తి అంతా పిల్లలకి ఇచ్చాడు, కొంత భార్యకి ఇచ్చాడు. మళ్ళీ పెళ్ళడానికి పిల్లలు చూస్తారో లేదో లోపల అనుమానం ఉండవు. అందుకని భార్యకి ఇవ్వవలసింది భార్యకి ఇచ్చాడు, పిల్లలకి ఇవ్వవలసింది పిల్లలకి ఇచ్చాడు. ఇచ్చి నాయనలారా మీకు ఏ లోటు లేకుండా యావజ్జీవితం బ్రతకడానికి కావలసిన ఏర్పాటు చేశాను, నేను కాశీ పోతున్నాను, మళ్ళీ బతికి బాగుంటే వెనక్కి వస్తాను, లేదా ఒకవేళ ఎక్కడ నేను చచ్చిపోయానని తెలిస్తే వార్త తెలిసినప్పుడు మాత్రం కాస్త పిండ ప్రదానం చేయండి అన్నట్ట. అనగానే ఓ అలాగే అన్నారు వాళ్ళు. చివరికి మొత్తం మీద కాశ్యాంగతశ్చ పుత్రాభ్యామర్పయత్వా స్వపత్రికాన్ తన భార్యని వాళ్ళకి అప్పగించి కాశీ వెళ్ళాడు. అక్కడ 5 ఏళ్ళు ఉన్నాడు. 5 ఏళ్ల తర్వాత మరణించాడు. చచ్చిపోయే ముందు ఒకడిని పిలిచి నా కుమారుడికి నేను చచ్చిన వార్త చెప్పమని ముందే చెప్పడం వల్ల ఈయన చావగానే ఈ విషయం ఒక వార్తాహరుడు పట్టుకొచ్చి వీళ్ళ ఇల్లు అడ్రస్ అది తెలుసుకుని విషయం చెప్పగానే పిల్లలు దుఃఖించకుండా కాశీలో మరణించాడు మా నాన్న యోగజాతవుడు, కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది, అటువంటి వాడి కోసం దుఃఖించకూడదని శుభ్రంగా శ్రాద్ధ కర్మలు చేశారు, చెయ్యవలసిన దానాలు చేశారు. అప్పుడు తల్లి అంది, ఒరే నేను పెద్దదాన్ని అయిపోయాను, ఇంకెంతకాలం ఉంటానో తెలియదు, ఈ నా దగ్గర మిగిలిన ధనం కూడా మీకే ఇచ్చేస్తాను, నన్ను ఏదో రకంగా కాశీ పంపండి అంది. అప్పుడు వాళ్ళు అన్నారు, నాన్నగారు ఎలాగోలేరు, తల్లినైనా చూసి బతుకుతాం, అమ్మ నువ్వు కాశీ వెళ్ళాలని కోరుకోకుండా ఇంకేదైనా కోరుకో అని బతిమాలారు. పిల్లల మాట కాదనలేక భర్తలాగా తెగించి వెళ్ళలేక సరే ఓ పని చేద్దాం, నేను చచ్చిపోవడం ఖాయం, నాకు ఎక్కువ కాలం లేదు ఆయువిక, 2 ఏళ్ల కంటే ఎక్కువ బతకను నా మనస్సు చెబుతున్నది, నేను చావగానే నా అస్థికలు చితాభస్మం కాశీ గంగలో కలపండి ఏమంటారు అనగా వాళ్ళు అలాగే అన్నారు. తర్వాత ఆవిడ మంచం పట్టింది. మంచం మీద పడి ఓ పట్టం చావట్ల ఈ పిల్లలకు అనుమానం వచ్చిందండి, ఈ మాత్రం అనారోగ్యం వస్తే మా ఊళ్ళో అందరూ చచ్చిపోతారు, కానీ మా అమ్మ మంచం మీద పడింది చావటం లేదు అనుకుని తల్లి దగ్గరకు వచ్చి అమ్మ మా మాట వినపడుతోందా అన్నారు చెవులు. వినపడుతోంది నాయన అంది ఆవిడ. నీకు వచ్చింది భయంకరమైన అనారోగ్యం అన్నారు, ఇంత తీవ్రమైన గుండెపోటు వచ్చిన వాళ్ళు బతకరట, కానీ నువ్వేంటో మంచం మీద పడి చావటం లేదు, ఆరోగ్యంగా ఉంటే మేము ఆనందిస్తాం, నీకు తిండిని కడుపులోకి వెళ్ళటం లేదు, కదలలేకపోతున్నావు కానీ చావటం లేదు, నీ దుఃఖం చూసి మాకు దుఃఖం వస్తోంది, ఎవరైనా తీవ్ర దుఃఖంతో ఉంటే అటువంటిప్పుడు మానవత్వం కలిగిన వాళ్ళు ఎందుకంటే చచ్చిపోతే బాగుండనుకుంటారట, ఎందుకంటే అదే వాళ్ళకి విముక్తి కనుక, నీ ప్రాణం పోవటం లేదు, మేమేం చేసాము, ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఒక మంచి పండితుడి దగ్గరికి వెళ్ళాం, మా అమ్మకి అనారోగ్యం వచ్చిందండి కానీ చావటం లేదండి, కారణం ఏమిటని అడిగితే తీరని కోరిక ఏదో ఆవిడకి ఉంది, ఆ కోరిక ఉన్నప్పుడు చావురు కాదు అన్నాడు ఆయన. ఇంత ప్రేమగా చూసుకునే కొడుకులం మేముండగా నీకు తీరని కోరిక ఏమిటి, నీకు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పు, అది తీరుస్తామని వాగ్దానం చేస్తాం, వాగ్దానం చేస్తేనా నువ్వు పైకి వెళ్ళిపోతావేమో అన్నారు వాళ్ళు. కిన్యూనం విద్యతే మాత కష్టం యద్విద్యతే మహత్తు వ్రియతాం తద్వ్రతం ప్రీత్యా తదావాం కరవావహే. అమ్మా ఎంత యమయాతను ఎందుకే పడ్డం, నీకేం తక్కువైంది, నువ్వు కోరుకో, నువ్వు కోరుకుంటే ఏదైనా చేస్తాం, ఆఖరి మా ప్రాణం ఏమన్నా ఇస్తాం అన్నారు వాళ్ళు. అప్పుడు ఆమె, నాకు పెద్ద లోటే ఉందిరా, ఆ లోటు వల్లే నా మనస్సుకు శాంతి లేకుండా పోయింది, ఆ లోటు మీరు తీరుస్తారా, చేతిలో చెయ్యేసి ఒట్టేసి చెప్పండి అని అంటే ఒట్టేశారు వాళ్ళు. నేను మీ నాన్నతో కాశీ పోదాం అనుకున్నాను. ఆయన నన్ను వదిలేసిపోయాడు. ఆ తర్వాత ఆయన చచ్చిపోయిన వార్త విన్నాక నన్ను కాశీ పంపండి అంటే మీరు కూడా కాశీకి వద్దు, ఇంకో చోటికి వద్దు, మా దగ్గరే ఉండు, చచ్చాక చితాభస్మం కలుపుతామన్నారు మీరు. కానీ నాకు లోపల అనుమానం, నేను చచ్చిపోయాక నా డబ్బులు పొసుకుపోయి మీ పెళ్ళాం మాట విని నన్ను సరిగ్గా తగలబెడతారో లేదో. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి తద్దినం పెట్టిన వాళ్ళు ఎక్కువైపోయారు. పితృకార్యాలు చేయని వాళ్ళని చూడగానే నాకు భయం పట్టుకుంది. మీరు నాకు మాట అయితే ఇచ్చారు, కానీ ఇదివరకు నిజంగా నేను మరణించాక నా చితాభస్మమును కాశీ గంగలో కలుపుతారో లేదో అని అనుమానం. ఒరే నాయన, ఆ బెంగతోటే నా ప్రాణం పోవట్లేదురా అండి. అదే తల్లిని మేము నీకు ఎప్పుడో మాట ఇచ్చాం కదా, మేము మాట ఇచ్చి తప్పుతామా? అందులో తల్లికి ఇచ్చిన మాట అసలు తప్పం కదా. ఇదిగో నీకు మాట ఇస్తున్నాం, నీకు దహన కార్యాలు చేశాక నీ ఎముకలు నీ భస్మం తప్పక గంగానదిలో కలుపుతాం. గంగ స్వయంగా నీ ఎముకలు తీసుకునేదాకా మేము ఊరుకోం అనగానే అప్పుడే వాడు సంతోషపడిపోయి హమ్మయ్యా. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది, ఇదివరకు మీరు ఇచ్చిన మాట నమ్మలా, కానీ చచ్చిపోయే ముందు తల్లితో మీరు అబద్ధం ఆడరని నా నమ్మకం అని కోడళ్ళని పిలిచి, ఇదో కోడళ్ళు కోడళ్ళు వీళ్ళిద్దరినీ పంపిస్తారా అంటే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని, అత్తగారు అంత మాట అనకండి, మేము మా భర్తల్ని ఒక్కళ్ళనైనా సరే కాశీ పంపి మీ కోరిక తీరుస్తాం, మీరు అన్యాయంగా బాధపడద్దు. మిగతా ఎలా ఉన్నా కనీసం చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కోరిక కూడా తీర్చలేనంత పాపాత్ములం కాం కదా మేము అనగానే ఆవిడ సంతోషపడిపోయింది. అందరూ చల్లగా ఉండండి అంది, టుక్కున ప్రాణం విడిచిపెట్టేసింది. అప్పుడు వాళ్ళు తల్లికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశారు. మొదటి మాసికం అయ్యేలోపు గంగానదిలో కలపకూడదని ఒక శాస్త్రం పూర్వం ఉండేది. అందువల్ల ఆ రోజుల్లో ఏంటంటే, ఎందుకంటే నడిచెళ్ళేవారు కదా, ఏదో కారుల్లోనో వాహనాల్లో అయితే వాళ్ళు చటుకుని వెళ్ళిపోతున్నాం, విమానాల్లో వెళ్ళిపోతున్నాం, పూర్వం కాలినడకన వెళ్ళాలి కనుక మొదటి మాసికం అయ్యాక అప్పుడు పెడదామనుకున్నారు. వాళ్ళు శ్రాద్ధ కర్మలు చేశారు, మొదటి మాసికం పూర్తయింది. అప్పుడు పుత్రుల్లో సువాదుడు అనేవాడు ఒకడున్నాడు, వాడు రెండో కొడుకు. వాడు అన్నయ్యని పిలిచాడు, అన్నయ్య అన్నయ్య ఇంటికి పెద్ద దిక్కు కనుక నువ్వు ఇంట్లో ఉండు, నీ భార్యని నా భార్యని జాగ్రత్తగా చూసుకో, అమ్మ కోరిక నేను తీరుస్తాను. సహజంగా చిన్నపిల్లాడంటే అమ్మ కొంచెం ప్రేమ కూడాను, అదేంటో తెలియదు. తల్లిలు ఇప్పుడు ఏమంటారో తెలుసా, వాడే వాడు చిన్నాడురా అంటారు. ఎంతమంది ఉన్నా వాడు చిన్నాడు ఏట, ఇక పెద్దాడు పెద్దాడు కాదు కాబోలు. కాబట్టి చిన్నవాడి మీద ప్రేమ ఉండడం సహజం, అందువల్ల నేను బయలుదేరి అమ్మ అస్థికల్ని గంగా నదిలో కలుపుతాను అన్నాడు. దానికి అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసుకోవాలిగా. రేపు అత్యద్భుతమైన ఘట్టం ఇప్పుడు రాబోయే ఘట్టం, అది వింటే జీవన్ముక్తులు కూడా అవుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్త సుఖను బంధు.